ఆత్మవిద్య మహామహోపాధ్యాయుడైన శ్రీ సాయినాథుల మరొక బోధం తెలుసుకుందాం. నిన్ను తిట్టిన వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో అన్నారు సాయి. ఈ వింత బోధలోని అంతరార్థం ఏమిటో చూద్దాం. సాయి దర్బారులో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తగా ఒకడు మరొకడిని పలు రకాలుగా దూషించాడు. దూషితుడైన వ్యక్తి బాబా దగ్గరకొచ్చి, "చూసారా బాబా, వాడెలా తిట్టాడో నన్ను" అని దుఃఖించాడు. ఆ తిట్టిన వ్యక్తి పేరు భావు. తన అన్ని తిట్లు తిట్టినా తన్నేమీ అనలేదని తెలుసుకున్న భావు అదేదో గొప్ప ఘనకార్యంలా బాబాతో, "వాణ్ణి ఉదయం కడిగేశాను బాబా, ఎలా ఉంది నా తడాక" అని అడిగాడు. అతను చెప్పేదంతా విని సాయి అతి చెరువులోనే కతుకుతున్న పందిని చూసి, "భావు, శుద్ధమైన పదార్థాలను విడిచి ఆ పంది అశుద్ధాన్ని ఎంత ప్రేమగా తింటుందో చూసావా? నువ్వు అట్లాంటి వాడివేనయ్యా. సాటి మనిషిలోని మంచి గుణాలను వదిలిపెట్టి వాళ్ళలోని అశుద్ధాన్నే నీ నోట్లో వేసుకుంటున్నావు. పవిత్రమైన మానవజన్మ ఎత్తి ఇది చేయి తగునానికి" అన్న బాబా బోధ విని భావు అది మొదలు పరదోషాన్ని మానేశాడు. తన భక్తుల్లో ఉండే ఎటువంటి దుర్గుణాలనైనా సాయి సహించగలరేమో కాని అహంకారాన్ని మాత్రం భరించలేదు. సాయిబాబా ఏమీ చదువుకోలేదని, ముఖ్యంగా సంస్కృతం ఆయనకు రాదని శిష్యులు అనుకుంటూ ఉండేవారు. అలా అనుకునే వాళ్లలో నానాసాహెబ్ చందోర్కర్ ముఖ్యుడు. అతను ఒక సంస్కృత పండితుడు, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టిన వ్యక్తి. వీధుమిక్కిలి భగవద్గీతని అనేకానేక భాష్యాలతో సహా చదివి ఉండడం చేత తనను మించిన సంస్కృత పండితుడు మహారాష్ట్రలోనే లేడన్న అహంకారం అతనుకుండేది. అతని అహంకారాన్ని తొలగించడానికి తగిన సమయం కోసం చూస్తున్నాడు సాయి. ఒకరోజు మసీదులో ఎవరూ లేరు. నానా ఒక్కడే బాబా కాళ్ళొత్తుతూ ఏదో గొనుక్కుంటున్నాడు. "బాబా, ఏమిటి నానా, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు" అని అడిగారు ఏమీ తెలియనట్టు. "ఆ ఏదో భగవద్గీత శ్లోకం లేదురు" అని తృణీకారంగా జవాబిచ్చాడు నానా. వెంటనే బాబా, "అలాగా, ఏది పైకి చదువు, నేను కాస్త వింటాను" అన్నారు బతిమాలుతున్నట్టు. నానా శ్లోకం ఇలా వినిపించాడు. ఇది విన్న బాబాకు నానాకు సంభాషణ ఈ విధంగా సాగింది. బాబా అడిగారు, "నానా, ఈ శ్లోకం బోధపడిందా నీకు?" "ఆ" అన్నాడు నానా. "ప్రణిపాతైనా అంటే ఏమిటి?" అడిగారు బాబా. "సాష్టాంగ నమస్కారం, ఉత్త సాష్టాంగ నమస్కారమేనా?" "అంటే రోజు నువ్వు చేస్తున్నటువంటిదా?" "అవును." "సరే, పరిప్రశ్నైనా అంటే ప్రశ్నలు అడగడం. ప్రశ్నైనా అన్నా కూడా ప్రశ్నలు అడగడమే కదా. అటువంటప్పుడు పరిప్రశ్నైనా అని ఎందుకు రాశాడు వ్యాసుడు?" అనేసరికి నానా, "ఏమో నాకు తెలియదు, తెలిస్తే మీరు చెప్పండి" అన్నాడు హేళన ధ్వనిస్తూ. దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వుతూ బాబా అన్నారు, "జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే చాలదు నానా. సద్గురువుకు సర్వస్వ శరణాగతే అని దాసోహం చేయాలి. అది ప్రణీపాతేనా అనే మాటకి అర్థం. ఇకపోతే కుంటెతనంతో గురువును ప్రశ్నించటం, పరీక్షించటం తగదు. నిజంగా తెలుసుకోవడానికి, మోక్ష సాధనకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. ఈ అర్థాన్నిస్తుంది పరిప్రశ్నైనా అన్నమాట" అని బాబా ఆ శ్లోక గూఢార్థాన్ని వివరించేటప్పటికీ చందోర్కర్ అహంకారం పటాపంచలైపోయింది. ఆ శ్లోకం చెబుతున్నప్పుడు ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తున్న శ్రీకృష్ణ భగవానులా గోచరించారు. చందోర్కర్ మూర్చిపోయి తేరుకుని చూసేంతలో సాయి సుఖంగా నిద్రిస్తున్నారు. ఆ దివ్యానుభూతిని చందోర్కర్ ఎన్నటికీ మర్చిపోలేదు.
భుంజతే తే త్వగం పాపా
దైవానికి గురువుకి ఇక్కడ అభేదం చెప్పబడింది. దైవమే గురువు, గురువే దైవము. అంతేకాదు, నీవేదైనా వస్తువు తింటున్నప్పుడు పక్కన వారికి దానిని పెట్టక నీ ఒక్కనివే భుజింపరాదు. అలా భుజిస్తే అది పాపహేతు అవుతుంది. ఈ విషయం సాయిబాబా తన భక్తులైన హేమాండ్ పంత్కి ఎలా తెలిపారు అనే అంశానికి ముందు, ఎవరికీ పెట్టకుండా తానొక్కడే శనగలు తిన్నందువల్ల కుచేలుడు ఎలా ఆగర్భ దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చిందో ఆ పెట్టకథ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు, సుధాముడు అంటే కుచేలుడు సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఒకరోజు గురువుగారు వీరిద్దరినీ కట్టెలు తీసుకురమ్మని అడవికి పంపారు. సాందీపుని భార్య ఇద్దరికీ శనగలు మూటకట్టి సుధాముని చేతికిచ్చింది. అడవిలో కొంచెంసేపు కట్టెలేరాక కృష్ణుడు, సుధామ నాకు దాహం వేస్తోంది, నీళ్లు కావాలరా అని అడిగాడు. దానికి సుధాముడు, ఉత్తకడుపుతో నీళ్లు తాక్కూడదురా, కసేపాగు అన్నాడు. కాని తన దగ్గరున్న శనగలు పెట్టలేదు. మరికొంతసేపు అయ్యాక కృష్ణుడు అలసిపోయి సుధాముడి తొడపై తలపెట్టి పడుకుని గురు పెట్టడం చూసి సుధాముడు ఒక్కడే శనగలు తినడం మొదలెట్టాడు. హఠాత్తుగా కృష్ణుడు, సుధామ ఏమిటి తింటున్నావు అని అడిగాడు. కొంచెం తడబడుతూ సుధాముడు, బెబ్బే తినడానికి నా దగ్గరే ఉన్నాయి నా బొంద, చలి వణుకుతో పళ్ళు పడపట్లంటుంటేను అని అబద్దం చెప్పాడు. ఇది విని కృష్ణుడు, నేను కలగన్నాను సుధా, అందులో ఒకడు ఇంకొకటి తినుబండారాలు తింటున్నాడు, అదేమని అడిగితే ఆ ఏముంది తినడానికి మన్ను అన్నాడు. దానికి రెండోవాడు తథాస్తు అన్నాడు. ఆ కల గుర్తుకొచ్చి ఇలా అడిగాను, కాని నాకు తెలియదా సుధా, నువ్వు నాకు పెట్టకుండా ఎన్నటికీ ఏమీ తినవు అన్నాడు. కాని కృష్ణుడు అవతారమూర్తి కదా, అతనికి తెలియని విషయం ఏముంటుంది గనక. దాని ఫలితమే కుచేలుని దారిద్ర్యం. అతని భార్య కష్టపడి పిడికెడు అటుకులు సంపాదించుకొస్తే వాటిని అతడు శ్రీకృష్ణుడికి సమర్పించాక గాని అతని కష్టాలు తీరలేదు. పరమ స్వార్థంగా ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం అన్న తత్వంతో ఎవరు వర్తిస్తారో వాళ్లకి ఈ కృష్ణ కుచేల కథ కనువిప్పు కాగలదు. ఇకపోతే ఇక్కడ సాయి దర్బారులో నిజంగా అలా ప్రవర్తించే వ్యక్తి ఎవరూ లేరు. కాని సాయి తమ కల్పనా చాతుర్యంతో ఎవరో ఒకరి మీద నెట్టి సర్వులకు ఈ నీతి బోధ చేద్దామని నిర్ణయించుకున్నారు. సాయి తమ చమత్కారానికి తామెంచుకున్న వ్యక్తి హేమాండ్ పంత్. సిరిడిలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్క పల్లెల ప్రజలు వచ్చి వీధుల్లో సరుకులు అమ్మేవారు. మధ్యాహ్నం 12 గంటలకి మసీదు భక్తులతో నిండిపోయేది. ఒక ఆదివారం హేమాండ్ పంత్ సాయి పాదాల వద్ద కూర్చుని ఒత్తుతున్నాడు. పక్కన బూటీ, కాకా దీక్షిత్, శ్యామ మొదలైన వారు కూర్చునున్నారు. ఉన్నట్టుండి శ్యామ హేమాండ్ పంత్తో, నీ కోటుకు శనగలంటుకున్నా ఏమిటి అంటూ చొక్కాని తట్టగా శనగలు నేలరాడాయి. హేమాండ్ పంత్ ఎడమ చేతిని చాచగా చొక్కాల నుంచి మరిన్ని శనగలు నేల మీద పడ్డాయి. అక్కడున్నవారు వాటిని ఏరుకుతున్నారు. హేమాండ్ పంత్కు అలా తన చొక్కాల నుంచి శనగలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు. అందరూ ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపోతుంటే, బాబా ఈ హేమాండ్ పంత్కి తానొక్కడే తినే దుర్గుణం అవుతుంది, ఇవాళ సంత కదా, శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు, అందుకే చొక్కాల నుంచి రాలిపడ్డాయి అన్నారు నవ్వుతూ. ఆ మాటలకి హేమాండ్ పంత్, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తినను, నాపైన ఎందుకు నింద వేస్తారు, అసలు ఇక్కడ సంత నేను ఇంతవరకు చూడలేదు, ఇంకా శనగలు ఎక్కడి నుంచి వస్తాయి, ఒకవేళ ఏమైనా తిన్నా దగ్గరున్న వాళ్ళకి తప్పకిస్తాను అన్నాడు ఉక్రోషంగా. అతన్ని బాబా మరింత ఉడికిస్తూ, అవును ఇస్తావు, ఒంటరిగా ఉన్నప్పుడు అసలు నిన్ను చూసేదెవరు, అడిగేదెవరు, పోనీ నువ్వు అలా తినేటప్పుడు నన్ను తలుచుకున్నావా అని అడిగారు. హేమాండ్ పంత్కి ఈ సంఘటన ద్వారా బాబా ఏం చెప్పదలుచుకున్నారో, తనను ఎందుకు ఆట పట్టిస్తున్నారో అర్థమైంది. మన పంచేంద్రియాల కంటే బుద్ధి, మనస్సు విషయానందం అనుభవిస్తాయి, కాబట్టి దాన్నే భగవంతుడికి అర్పించాలి. అంటే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణే స్మరించాలి. అప్పుడు క్రమక్రమంగా అన్ని చిత్తవృత్తులయందు మనకు అభిమానం పోయి పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. అలా భక్తి వైరాగ్యాలు మన వశం అవుతాయి. బాబా సృష్టించిన ఈ మాయా శనగల మర్మమేరిగి హేమాండ్ పంత్తో సహా అందరూ సంతోషించారు. లోకంలో నేడు చూస్తున్నాం, పదవుల కోసం ఎలాంటి పోరాటాలు జరుగుతున్నాయో. పదవుల కోసం స్నేహం, బాంధవ్యం, ఔన్నత్యాన్ని మరిచి వారు వీరనేమిటి, అందరూ కుర్చీ కోసం ఎన్ని కుస్తీపట్లు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. పదవి వచ్చిందాకా ఒక బాధ, వచ్చాక నిలుపుకోవడం కోసం మరింత తపన, తీరా ఆ పదవి పోతే ఇంకెంతో మానసిక క్షోభ. ఈ బాధకి నివారణ ఉందా, ఈ క్షోభకు అంతే లేదా? ఈ ప్రశ్నకు సాక్షాత్తు సాయే సమాధానం చెప్పారు. ఎలా అంటారా? ఇలా, షిరిడిలో బాబా సమకాలీకుడైన నానావళి అనే భక్తుడు ఒకడు సాయి దర్బార్లో ఉండేవాడు. అతడు బాబా వ్యవహారాలను పనులను చక్కబెడుతూ ఉండేవాడు. నానావళి అదో తరహా మనిషి, ఎప్పుడూ తన గొడవే తప్ప ఇతరుల జోలి అతడికి పట్టేది కాదు. అతగాన్ని కొంతమంది పిచ్చివాడని కూడా అనుకునేవారు. దానికి తగ్గట్టు అతను ఒక్కొక్కప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి బాబా తమ గద్దెపై కూర్చుని తమ దివ్య బోధామృతాన్ని భక్తులకు పంచుతూ ఉండగా నానావళి హడావిడిగా వచ్చి బాబా వంక కోపంగా చూస్తూ, ఎప్పుడు చూసినా ఏదో గొప్పవాళ్లాగా నువ్వు ఆ గద్దెపై కూర్చోవడం, మేమేమో సామాన్యులాగా నేల మీద కూర్చోవటం, ఇదేం బావుండలేదు బాబా. ఎప్పుడూ నువ్వు ఆ గద్దె మీద కూర్చుని నేనేదో వీళ్ళందరికంటే గొప్పవాణన్న ఆహన్ నీలో పెరిగింది, నువ్వు కిందకు దిగు, నేనక్కడ కాసేపు పడుకోవాలి అన్నాడు. అందరూ వాడి మాటలకి బాబా కోపగించుకుంటారనుకున్నారు. కాని బాబా చిరునవ్వు నవ్వుతూ, రా నానావళి, ఈ గద్దెపై నువ్వే కూర్చు అని ఆహ్వానించి తాను నేలపై కూర్చుని ప్రసంగం కొనసాగించారు. కాసేపు నానావళి గద్దెపై కూర్చుని మళ్లీ ఏమనుకున్నాడో ఏమో కాని బాబా దగ్గరకొచ్చి, సరేలే పోయి నువ్వే కూర్చు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే బాబా తప్ప ఎవరైనా తమ గద్దె దిగడానికి మరో సామాన్యుడు దానిపై కూర్చోడానికి ఒప్పుకునేవారా? ససేమిరా కాదనేవారు. ఒక విధంగా నానావళి సాయి ఆత్మ వంటివాడు. గద్దె మీద కూర్చున్న నాలోనూ అహం పెరుగుతోందా అనే సాయి ఆత్మలోని సందేహాలేసమే నానావళి రూపం ధరించింది. మరో సందర్భంలో నానావళి తగు సమయానికి వచ్చి ఒక మూర్ఘ భక్తుని తెక్క కుదర్చడంలో సాయికి సాయపడ్డాడు. ఆ సంఘటన పూర్వాపరాలిది. ఒకసారి ఒక లోభైన ధనికుడు బాబా దగ్గరకొచ్చి తనకు వెంటనే బ్రహ్మజ్ఞానం బోధించేస్తే దాన్ని స్వీకరించి తను వెంటనే వెళ్లిపోవాలని అన్నాడు. బాబా అందుకు చాలా సంతోషించారు. పోయి నీ రాక నాకెంతో ఆనందాన్ని కనిపించింది, ఎందుకంటే ఎవరు నా దగ్గరకు వచ్చినా ధనమో ఆరోగ్యమో ఉద్యోగమో వ్యాధి నివారణో అడిగేవారే కాని ఇలా బ్రహ్మజ్ఞానాన్ని అందులోనూ ఇంత త్వరగా బోధించమని ఇంతవరకు నన్ను అడిగిన వారే లేరు, ఇదిగో ఇప్పుడే బోధిస్తాను అని అక్కడున్న ఒక బాలుణ్ణి పిలిచి, ఒరే నందు ఇంటికి వెళ్లి నేనిమ్మనానని ఓ 5 రూపాయలు పట్టా అన్నారు. ఆ కుర్రవాడు వెళ్లి వచ్చాడు. నందు ఇంట్లో లేడు అని సమాధానమిచ్చాడు. అయితే బాలా ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. ప్రతిసారి వాడు ఎవరో ఒకరింటికి వెళ్లడం, ఒట్టి చేతితో తిరిగి రావడం, బాబా మరో చోటికి వాడిని పంపడం జరుగుతూనే ఉంది. ఈ తతంగమంతా చూస్తున్నా ఆ ధనికుళ్ళో ఇసువంతైనా చల్లం లేదు. తనకు సాక్షాత్తు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారనుకున్న గురువు కేవలం 5 రూపాయల కోసం అంత అవస్థ పడుతుంటే తన వద్ద ఎంతో ధనం ఉండి కూడా ఆ కొద్దిపాటి ధనం ఇవ్వడానికి అతనికి మనసొప్పలేదు. అదేదో తన విషయం కాదన్నట్టు మిన్నకుండిపోయాడు. పైపెచ్చు, బాబా మీరు బ్రహ్మజ్ఞానం బోధిస్తారని తాంగాను అద్దెకు మాట్లాడుకుని వచ్చాను, ఆలస్యమైతే బాడుగు ఎక్కువ అవుతుంది, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో బోధిస్తే త్వరగా వెళ్లిపోతానని చిరాకు పెట్టసాగాడు. ఈ వ్యవహారాన్నంతా అల్లంత దూరం నుంచి గమనిస్తున్న నానావళి ఒక గాడిద మెడకి తాడుకట్టి ఈడ్చుకుంటూ వచ్చి బాబా ముందు నిలబెట్టాడు. బాబా ఇది గాడిద, మామూలు గాడిద కూడా కాదు, కంచర గాడిద. ఇది వెంటనే తాను పంచకళ్యాణి గుర్రం కావాలనుకుంటోంది, చేసేయండి. త్వరగా కానివ్వండి బాబా, మళ్లీ ఇది చాకిరేవుకు గుడ్డల మోటలు మోసుకెళ్లాలి, తెగ ఆదుర్త పడిపోతోంది అన్నాడు వ్యంగ్యంగా. అతని మాటలకు దర్బార్లోని వారందరూ గొల్లు నవ్వారు. ఆ ధనికుడు పరోక్షంగా అతను తన్నే హేళం చేస్తున్నాడని తెలిసి మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఆ తర్వాత సాయి ఆ ధనికుని వైపు చూస్తూ, తెలిసిందా నాయన, ప్రాపంచిక విషయాలపై నిర్మోహత్వం కలిగిన నాడే బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి అర్హుడవుతాడు. బ్రహ్మజ్ఞానం స్వశక్తి వల్ల లభిస్తుంది, దానికి పాత్రులైన వారికి గురువు సాయం చేయగలడు. ఇది గ్రహించిన నాడు నీవు మేలు పొందుదవు అని సద్బోధ చేసి ఆ ధనికుణ్ణి పంపివేశారు. అందరూ జీవితంలో బ్రహ్మాన్ని చూడలేరు, దానికి ఈ యోగ్యతలు అవసరం. 1, ముముక్షత లేదా ముక్తి యందు కోరిక. 2, ఇహపర సుఖములందు విరక్తి. 3, అంతర్ముఖత అంటే మనస్సులోనికి చూచుట. నాలుగు పాప విమోచన, ఐదు సరి అయిన నడవడి, ఆరు ప్రియమైనవి విడనాడి శ్రేయస్కరమైన వాటిని కోరుట, ఏడు మనస్సును ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకునుట, ఎనిమిది మనస్సును పావనం చేయుట, తొమ్మిది సద్గురుని సర్వస్య శరణాగతి, పది భగవంతుని కటాక్షంకై ప్రయత్నించుట. సాయి ఈ సద్బోధానంతరం ఆ ధనికునికే కాదు అక్కడ ఉన్న భక్తులకు మరొక్కసారి తమ కర్తవ్యాన్ని తెలిపి వారి కళ్లు తెరిపించారు. ఇది నానావడి వృత్తాంతం. అతడెంతటి పుణ్యాత్ముడు భక్తుడో కాని బాబా ఆత్మస్వరూపియా అన్నట్టు అతడు సాయి మహాసమాధి చెందిన 13వ రోజు దేహత్యాగం చేశాడు. ఓం సాయిరామ్. ఈ సృష్టిలోని అందాలు చూసి ఆనందించడం తప్పు కాదు, ఇది బాబా మరో అభిప్రాయం. అయితే అదే సమయంలో మనిషికి ఇంద్రియ నిగ్రహం అవసరమంటారు సాయి. ఈ ప్రస్తావనకు మూలమైన సంఘటన బాబా దర్బార్లో ఒకసారి జరిగింది. ఒకసారి బాబా నానాసాహెబ్ ఆధ్యాత్మిక చర్చల్లో మునిగి మసీదులో కూర్చునుండగా ఒక ముస్లిం కుటుంబం బాబా దర్శనార్థమై వచ్చింది. ఆ కుటుంబానికి ఘోష ఆచారం ఉన్నా వారిలో ఒక యువతి తన ముసుగును తొలగించి బాబా పాదాలకు ప్రణమిల్లింది. ఆ ముగ్ధమోహన సౌందర్య రాశిని చూడగానే నానా మనసు ఒకంత చెలించింది. తను చేసేది తప్పు అని తెలిసినా ఆమెను పదే పదే చూడాలని మనసు ఊవిళ్ళు ఉండటంతో దొంగచూపులతో ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడు నానా. బాబా దర్శనం తర్వాత ఆ కుటుంబం వెళ్లిపోయినా నానా మనసు మాత్రం ఆ సుందరి అందం గురించే ఆలోచిస్తోంది. ఇది గమనించిన బాబా ఎందుకలా సిగ్గుపడుతూ దొంగచూపులు చూస్తున్నావు, తాను సృష్టించిన అందాలను తనివితీరా చూడడానికే భగవంతుడు మనకు కళ్లను ప్రసాదించాడు అని మృదువుగా చెబుతూనే, అయితే మనస్సుకు కొంచెం కళ్ళు వేస్తే చాలు, ఇంద్రియాలను మరీ అణచాలనుకుంటే అవి తిరగబడతాయి, కాబట్టి గెలిచేందుకు ప్రయత్నించాలి, సాధ్యం కాకపోతే అదుపులోనైనా ఉంచుకోవాలి అని హితబోధ చేశారు. ఏమి బోధ! తన భక్తుల లోపాలను బయటపెట్టి కించపరచడం ఎందుకని బాబా సర్వదా సర్వులను కాపాడుగాక, సాటి మానవునికి సాయం చెయ్యి అని ఓ పక్క అంటూనే మరో పక్క ఏ మానవుణ్ణి అంత తేలిగ్గా నమ్మకు అని చెప్పారు సాయి. ఏ మనిషి ఎటువంటి వాడో బొత్తిగా తెలియని ఈ రోజుల్లో ఇది అక్షరాల నిజం. ఒక్కోసారి కొంతమంది మన పైకి అప్రకటిత యుద్ధానికి వస్తారు. తన భక్తుడొకడు తన సలహా పాటించకుండా సాటి మనిషిని గుడ్డిగా నమ్మి ఎలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నది, సాయి అతన్ని ఎలా కాపాడింది విని మనం జాగరూకులై బాబా ఆజ్ఞానుసరసా వహిద్దాం. శాంతారాం దహనూకర్ దహన్లో 1914లో ట్రెజరర్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు తన పూజ గదిలో సాయిబాబా ఫోటోకు పూజ చేసుకుంటూ ఉండగా అంత దూరంలో రామకృష్ణ బలవంత్ ఫాన్సీ అనే కొద్దిగా మతిస్థిమితం లేని వ్యక్తి నిలబడున్నాడు. అంతవరకు అతను ఎవరి మీద ఏ అఘాయిత్యం చేసి ఎరగడు, అందుకని ఇంట్లో ఎవరూ అతని నుంచి ప్రమాదాన్ని ఊహించలేదు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అతను శాంతారాం మీదకి లంఘించి అతని గొంతు పట్టుకుని పిసుకుతూ కొరకబోయాడు. వెంటనే శాంతారాం తన చేతిలో ఉన్న పూజలో ఉపయోగించే చెంచాలాంటి ఉద్ధరణతో ఫాన్సీ గొంతులో గట్టిగా పొడిచి అతని పట్టు నుంచి తప్పించుకున్నాడు. ఈలోగా అతని బంధువులందరూ పరిగెత్తుకొచ్చారు, కాని అప్పటికే అతని గొంతులో ఫాన్సీ గోళ్లు బాగా దిగబడిపోయాయి. కొంచెం ఉండుంటే శాంతారాం ప్రాణం పోయేది. గాయాలవి తగ్గాక అతను షిరిడి వెళ్లినప్పుడు బాబా శాంతారాం చూపిస్తూ అన్నా చించినీకర్తో, అన్నా నేను గనక ఒక్క క్షణం ఆలస్యం చేస్తుంటే ఇతను ఏమైపోయేవాడు, ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులివాడు, నేను తప్ప నా బిడ్డల్ని ఇంకెవరు చూస్తారు చెప్పు అన్నారు. అప్పుడు తెలిసింది శాంతారాంకి తన నా ప్రమాదం నుంచి కాపాడింది బాబాయే తప్ప మరెవరూ కారని. శ్రీ సాయిబాబాను ఒక్కసారి మనసారా స్మరించి ఆయన దివ్యనామాన్ని చెవులారా విని ముందుకు పోదాం. రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ పరమపురుష సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
సచ్చిదానంద కందం జగత్ సంభవ స్థాన సంహారహితుం స్వభక్తి క్షయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా సత్ స్వరూపం చిదానంద కందం జగత్ సంభవ స్థాన
దురాశ దుఃఖానికి చేటు. మనకు ఎంతవరకు ప్రాప్తం ఉన్నదో అంతవరకే దక్కుతుంది. అధికంగా తాపత్రయపడే ప్రయోజనం లేదు అని హితవు చెప్పారు బాబా. ఓసారి దాము అన్నా కాసర్ అనే భక్తుడు తన స్నేహితుడి సలహాపై పత్తి వ్యాపారం చేసి ఆర్థికంగా లాభాలు గడిద్దామనుకుని బాబాతో, స్వామి, ఈ పత్తి వ్యాపారానికి మీ అనుమతి ఆశీర్వచనాలు కావాలన్నాడు. దానికి సాయి, పలదు నాయనా దాము, నీకున్న దానితో సరిపెట్టుకో అన్నారు. అప్పటికి ఈ ప్రయత్నం మానినా కొద్ది రోజుల తర్వాత బియ్యం, గోధుమలు వంటి వాటితో మరింత లాభం గడించవచ్చని మళ్లీ బాబా దగ్గరికెళ్లి, సాయి, ఈసారైనా ఈ వ్యాపారానికి మీ దేవుళ్ళనివ్వండి, లాభంలో సగభాగం మీకు సమర్పించుకుంటాను అన్నాడు. దానికి బాబా అతన్ని మందలిస్తూ, వద్దు దాము, అత్యాశకపోతే అధోగతి పాలవుతావు అన్నారు. దాంతో దాము తన వ్యాపార ప్రయత్నానికి స్వస్తి చెప్పాడు. బాబా చెప్పినట్టే కొద్ది నెలల్లో ఆహార ధాన్యాల రేట్లు విపరీతంగా పడిపోయి వ్యాపారస్తులు దారుణంగా నష్టపోయారు. అప్పుడు తెలిసొచ్చింది దాముకి బాబా మాటల విలువేమిటో. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్ని సాయి ఎంత తేలిగ్గా చెప్పారో ఇక్కడ చూడండి. దర్బారులో ఒక భక్తుడు ఎప్పుడూ ఒకచోటే కూర్చుని సాయి బోధ వినేవాడు. ఒకరోజు అతని స్థానంలో వేరో వ్యక్తి కూర్చోవడం చూసి, లే, ఇది నా స్థానం అని గద్దించాడు. దానికి బాబా, నాయన, ఏది నీ చోటు, ఏది నా చోటు, ఇప్పుడు మనం ఉంటున్నా అనుకుంటున్నా ఏ చోట్లు చివరికి మనవి కావు అని చెప్పిన తీరులోని అంతరార్థాన్ని గ్రహించిన భక్తులు సాయి నిత్య ఆధ్యాత్మిక చైతన్య స్వరూపానికి ప్రణామాలర్పించారు. స్నేహగుణం ఉత్తమోత్తమైన సద్గుణం. మనిషన్నవాడు స్నేహాన్నెప్పుడూ మరువరాదన్నది సాయి సూక్తి. బాబా ఒకనాడు రెండు మేకలను 32 రూపాయలకు బేరం చేశారు. శిష్యులు, బాబా, ఈ రెండు మేకలు కలిసి 8 రూపాయల కంటే ఎక్కువ చేయవు, మీరు నష్టపోతున్నారు సుమి అన్నారు. అయినా బాబా వెనక ఆ యజమానికి 32 రూపాయలిచ్చి తన శిష్యుల చేత 4 సేర్ల వేరుశెనగ పప్పు తెప్పించి ప్రేమతో తినిపించి మళ్లీ వాటిని యజమాని వెంట పంపారు. ఆపై తమ శిష్యులతో, బాబా, ఈ రెండు మేకలు పూర్వజన్మలో నా స్నేహితులు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, పరస్పర కక్షలతో ఒకరినొకరు హత్య చేసుకుని జంతువుల్లా ప్రవర్తించినందువల్ల ఆ జంతు జన్మలే ఎత్తారు. ఒకప్పటి స్నేహితులు కదా అని వాటిని చేరదీసి ఆదరించాను అని స్నేహంలోని మాధుర్యాన్ని, ఔన్నత్యాన్ని శిష్యులకు బోధించారు బాబా. ఇంట్లో పనిచేసే వంటపిల్లకి ఈశావాస్యోపనిషత్తుకి ఏవైనా సంబంధం ఉంటుందా? మనకి లేదనిపించినా బాబా ఉందంటారు. మన జీవితంలో జరిగే ప్రతి పనిని, తారసిల్లే ప్రతి మనిషిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతో ఉన్నతార్థాన్ని గ్రహించవచ్చంటారు సాయి. సాయి భక్తులకు దాస్గణ్ మహారాజ్ ఈశావాస్యోపనిషత్తు మరాఠీలోకి అనువదించేటప్పుడు దాని సారాంశం సందేహంగా ఉండటంతో బాబా దగ్గరికెళ్లి సందేహ నివృత్తిని అడిగారు. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది పొమ్మన్నారు బాబా. మహామహా పండితులకే అర్థం కాని ఉపనిషత్ సారాన్ని కేవలం ఒక పనిపిల్ల చెప్పడమా అని ఆశ్చర్యపడ్డాడు దాస్గణ్. మర్నాడు దాస్గణ్ కాకా ఇంటికెళ్లాడు. అక్కడ పనిచేసే పిల్లల్లో అందరికంటే చిన్నపిల్ల చింకిగుడ్డలు వేసుకుని కూడా ఎంతో ఆనందంగా మిగతా పిల్లలతో ఆడుతూ పాడుతోంది. ఆ పిల్ల దారిద్ర్యానికి జాలిపడి దాస్గణ్ ఆమెకు చీరను కొనిచ్చాడు. ఆమె ఆ చీరను చూసి ఎంతో ఆనందించింది. మర్నాడు దాన్ని కట్టుకుని వచ్చి మునుపట్లాగే సంతోషంగా ఆడింది, పాడింది. దాస్గణ్ మర్నాడొచ్చి చూసేసరికి ఆ పిల్ల కొత్త చీర బదులు మళ్లీ పాత చింకి బట్టలు వేసుకుని కూడా ఏమాత్రం చీకు చింత లేక యథావిధిగా తుళ్లుతూ ఆడుకుంటుంది. అది చూసిన దాస్గణ్కు ఆ పనిపిల్ల ప్రవర్తనలోని సూక్ష్మార్థం బోధపడింది. అదేమిటంటే కొత్త చీర లేనప్పుడు ఆ పిల్ల ఎంత ఆనందంగా ఉందో, ఆ చీర కట్టుకున్నప్పుడు అంతే ఆనందంగా ఉంది. మళ్లీ ఆ కొత్త చీర పెట్టిలో దాచుకుని మళ్లీ పాత గుడ్డలు కట్టుకున్నప్పుడు కూడా ఆమె ఆనందంలో ఇసువంతైన మార్పు లేదు. అంటే చింకి గుడ్డలు వేసినా చీని చీనాంబరాలు కట్టినా ఆమె ఒకే విధమైన ఆనందాన్ని అనుభవించింది. ఆ చీర శాశ్వతంగా ఉండబోదని తెలిసినా ఆ పిల్ల ప్రవర్తనలో ఏమార్పు లేదు. మనకు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు దైవమే. ఆనందో బ్రహ్మ, అదే ఈశావాస్యోపనిషత్తు సారం. బాబా చూపిన మరో అద్భుత లీల. ఓసారి దాస్గన్ ప్రయాగ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేయగోరి బాబాను అనుమతి అడిగాడు. బాబా, దాస్గను గంగా స్నానానికి అంత దూరం ప్రయాగ దాకా వెళ్లాలంటావా? అక్కర్లేదయ్యా, ఇదిగో నువ్వు కోరుకున్న గంగాజలం, స్నానం చెయ్యి అనగానే ఆశ్చర్యకరంగా బాబా పాదాల నుంచి ధారాపాతంగా జలం పెలుపుకి రావడంతో దాస్గను అమితానందోత్సాహంతో ఆ నీటిని నెత్తిని చల్లుకుని పునీతుడై ప్రయాగ ప్రయాణం మానుకున్నాడు. ఏ రెండు మతాల సమైక్యత కోసం బాబా తన జీవితాన్ని ఒక ఆదర్శ మార్గాన నడిపారు. ఆ రెండు మతాలకు చెందిన రెండు ముఖ్య ఉత్సవాలను ఒకే స్థలంలో ఒకే వేదికపై ఎలా జరిపించారా అన్నది ఊహకందని విషయం. కాని ఇది నిజం. బాబా అద్వితీయ దైవశక్తి వల్లే ఈ అసాధ్యం సుసాధ్యమైంది. బాబా ఆశీర్వాద బలంతో పుత్ర సంతానం పొందిన గోపాలరావు, దాము అన్న ఈ ఇద్దరు కలిసి షిరిడీలో ఒక ఉత్సవం చేయడానికి సంకల్పించారు. దానికోసం దాము అన్న నానాసాహెబ్ నిమూర్కర్ అనే మరో భక్తుడు చిరో జెండాని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. షిరిడీ ప్రాంతాలలో దైవోత్సవాలలో జెండాను ఊరేగించడం ఆచారం. ఆ ఉత్సవం శ్రీరామనవమి రోజు చేయడానికి నిశ్చయమైంది.